అందరికీ నమస్కారం. నేను మీ శివశంకర్. మనం నిన్నటి రామాయణ కథలో త్రిశంకుడు స్వర్గం పోదామనుకున్నది విన్నాం కదా, అసలు ఆయన పోయిందా లేదా అనేది తెలుసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు అది చూద్దాం, ఆయన వెళ్ళారా లేదా. అయితే వశిష్ఠుడి దగ్గర పోయి త్రిశంకుడు అడుగుతాడనమాట, నన్ను ఈ మానవ దేహంతో స్వర్గానికి పంపించాలి అని. అప్పుడు వశిష్ఠుడు అంటాడు, అది కాదు, అసాధ్యము అనేసి. ఇక ఆయన వస్తూ అక్కడ ఆ వశిష్ఠుడి కొడుకులు ఉంటే ఆయనను కూడా అడుగుతాడు ఈ త్రిశంకుడు. అప్పుడు వాళ్ళు వాళ్ళ నాన్న దగ్గరికి పోయి, వాళ్ళ నాన్న కాదు అంటే నన్ను అడుగుతున్నా, మమ్మల్ని అడుగుతున్నావు, అసలు కాదు, నీకు బుద్ధి ఉందా అని తిడతారు. దాంతో త్రిశంకుడు అంటాడు, అబ్బా మీరే ఉన్నారు, ఆ బాపను ఇంకెవ్వరులేరా, నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారని పొగరుతోటి మాట్లాడతాడు. దాంతో వాళ్ళకు కోపం వచ్చి, నువ్వు మూర్ఖుడివి, మూర్ఖుడిలాగానే ఉంటున్నావు, మూర్ఖుడివి అయిపో, చండాలుడి అయిపో అని శపిస్తారు. దాంతో అప్పటిదాకా ఆయనకున్న కిరీటాలు, నగలు అన్నీ ఇనుము అయిపోతాయి. తర్వాత బట్టలన్నీ మాసిపోయి, చినిగిపోయి, చీకిపోయి, ఆయన అంత శరీరం అంతా మట్టి మట్టి అంతా గబ్బు అయిపోతుంది. ఎవరిని చూస్తే యాచి అన్నట్టుగా ఉంటుంది. ఇక ఆయన అట్లే దాంతో రాజ్యానికి పోతాడు. ఆయన రాజు కదా త్రిశంకుడు. ఆయన రాజ్యానికి పోతే ఆ మంత్రులదంతా చూసే చిచ్చి గలీజ్గా అయిపోయిన హెల్ప్ అని ఇలా కొట్టేస్తారు. ఇది దాంతో అడవికి పోతాడు. అడవికి పోయి నాకు ఎవరు హెల్ప్ చేస్తారా అని అట్లా తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయనకి అంతా చెప్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఆయన కొడుకులు వద్దన్నారు కదా, నేను చేస్తాలే అనేసి ఇంకా విశ్వామిత్రుడి కొడుకుకి ఇట్లా చెప్తాడు, హెల్ప్ చేయి నాకు. అట్లే అందరినీ బాపనోళ్ళని అందరినీ పిలువంటే అందరినీ రాజుల్ని అందరినీ పిలుస్తారు. అయితే అందులో వశిష్ఠుడు, వశిష్ఠుని కొడుకులు, మహాదయ ఋషి రారు. ఎందుకంటే నేను చండాలుడి నుంచి యజ్ఞ పూజ చేసింది, నేను తీసుకుంటాను, అసలు తీసుకొని పో అనేసి అంటాడు. ఇక దాంతో చాలా కోపం వచ్చి ఆ వశిష్ఠుని కొడుకులు భస్మిపతులు అంటే మష్య అయిపోతారు, 700 జన్మలు కూడా చండాలుడు పుడతాడని శపిస్తారు. ఆ మహాదయ ఋషి మూర్ఖుడు వట్టి అనేసి ఆ మహాదయ ఋషిని కూడా శపిస్తాడు. దాంతో ఆ శాపాలన్నీ పలిస్తూ ఉంటాయి. దేవతలను పిలిస్తే రారు, యజ్ఞం చేసినాక పలని. ఆయనతో చాలా కోపం వచ్చేసి, నా సొంత శక్తితో నేను పంపిస్తా అనేసి ఇక ప్రతిజ్ఞ చేయంగానే ఎప్పుడైతే అట్లా చేస్తాడో ఇంకా త్రిశంకుడు అట్లే శరీరంతో స్వర్గాన్ని పైకి పోతుంటాడు. ఆ స్వర్గాన్ని దగ్గర పోగానే ఇంద్రుడు, అరే వీడు పుణ్యం చేయలేదు, ఏమి చేయలేదు, ఆ గురువు అయినటువంటి వశిష్ఠుని ధిక్కరించిండు అనేసి ఒక్క నూకుడు నూకేస్తాడు. దాంతో త్రిశంకుడు రివర్స్ అయిపోతాడు, కాళ్ళ మీదకి అయితే తలకాయ కిందకాయ కిందికి వస్తూ ఉంటాడు. ఇక దాంతో చాలా ఇది అనిపిస్తుంది విశ్వామిత్రుడికి, అహం మీరు ఇట్లా కాదా అనేసి ఒక కొత్త లోకాన్నే సృష్టించేస్తాడు. దాని స్వర్గం అనేసి త్రిశంకు స్వర్గం అనేసి పేరు పెట్టేస్తాడు. అందులో కొత్తగా దేవతల్ని అందరినీ పెట్టేసరికి అందరూ దేవతలు ఇక భయపడిపోతారు. ఆ స్వర్గంలో ఉన్న వాళ్ళు వచ్చి, నువ్వు అది విరమించుకో అని అంటే, లేదు లేదు, నేను ఆయనకి త్రిశంకుకి మాట ఇచ్చిన, నేను నిలుపుకోవాలి, సరే స్వర్గానికి అక్కడ రాకున్నా పర్వాలేదు, నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన లోకానికి అతన్ని పంపిస్తాను, అది ఎప్పటికీ ఉండేలాగా చూడండి అని అంటే, సరే విడినట్లేదు కదా అని ఇక దేవతలు కూడా దీవిస్తారు. ఇక అందుకే త్రిశంకు స్వర్గం అని కూడా ఒక పేరు వస్తుంది. ఆ త్రిశంకు స్వర్గంలో ఏంటంటే, కిందివి అంటే కాలు కింద ఉండాల్సినవి పైన ఉంటాయి, తలకాయ కిందికి ఉంటుంది, రివర్స్లో ఉంటాడు అన్నమాట. ఇక ఆ తర్వాత ఇక విశ్వామిత్రుడు మళ్ళీ బ్రహ్మర్షి కోసం ఘోర తపస్సు మొదలు పెడతాడు. అట్లా కొద్ది సంవత్సరాలు చేసినాక డిస్టర్బ్ చేయించాలనేసి మేనకని పంపిస్తాడు ఇంద్రుడు. ఆమె డిస్టర్బ్ చేసేసరికల్లా డిస్టర్బ్ అయిపోయి ఇంకా ఆయన చెక్క భోగం ఆమెను పెళ్ళి చేసేసుకుని అట్లా కాలం గడుపుతూ ఉంటే మళ్ళీ ఆయన గుర్తుకు వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయనికే పంపించిరేమని అనేసి ఇంకా ఆమెను పంపించేసి మళ్ళీ తపస్సు చేస్తుంటాడు. అట్లా ఒక చాలా రోజులు చేసినాక ఇంద్రుడికి ఇక భయం అవుతుంది, దేవతలకి బ్రహ్మర్షి అయిపోతాడు అనేసి మళ్ళీ డిస్టర్బ్ చేయనికి రంభని పంపిస్తాడు. ఆమె భయంగానే వస్తే ఈయనకు అర్థమైపోతుంది నన్ను డిస్టర్బ్ చేయడానికే పంపించిరి మూర్ఖులు అనేసి ఆమెను నువ్వు 1000 ఏండ్లు రాయిలాగా అయిపో అని చెప్పించి నిన్ను వశిష్ఠ మహర్షి కలిసినప్పుడే నువ్వు మామూలుగా అయిపోతావు అని చెప్పిస్తాడు. ఆ తర్వాత ఆయనకి అరే నేను అనవసరంగా కోప్పడ్డా అనేసి ఇది అనిపిస్తుంది. ఏంటంటే కోప్పడితే ఆయన తపస్సు చేసిందంతా పోతుంది అనమాట. ఇక మళ్ళా మొదలు పెడతాడు, ఇక నేను డిస్టర్బ్ కావద్దు, ఇదంతా నేను అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా చేస్తాను. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ 1000 ఏండ్లు తపస్సు చేసినాక ఇక కొంచెం తిందామని తలలో అన్నం పెట్టుకొని కూర్చోగానే ఇంద్రుడు మాయావేషంలో వచ్చి అమ్మా ఆకలి అంటుంటాడు తలుపు దగ్గర. ఇక ఆయన ప్రేమపూర్వకంగా పోయి ఇచ్చేస్తాడు కోప్పడకుండా. ఇంద్రుడు ఏంటంటే కోప్పడితే మళ్ళీ ఒక 1000 అవుతుంది కదా అని. ఇక మళ్ళా 1000 ఏండ్లు చేసేసరికల్లా భూమి అంతా వేడెక్కిపోతుంది, బగబగ మండిపోతూ ఉంటుంది. ఇక దాంతో దేవతలు భయపడిపోయి బ్రహ్మ దగ్గరికి పోయి ఏదన్నా వాడికి మహర్షి ఇది ఇచ్చేసేయని పంపిస్తారు. వచ్చి మహర్షిని ఇస్తాను నీకు తీసుకో అనేసి అంటాడు. అప్పుడు లేదు నేను మహర్షి కాదు నేను బ్రహ్మర్షినే కావాలనేసి ఇక మళ్ళా అంటే సరే నువ్వు ఇంకా కొద్ది రోజులు అయినా ఇక తపస్సు చేస్తాడు, ఇక తప్పదు బ్రహ్మర్షిని ఇస్తాను తీసుకో అని బ్రహ్మదేవుడు అంటాడు వచ్చి వరం. అప్పుడు అంటాడు నువ్వు ఒక్కడివే ఇస్తేనే కాదు మొత్తం ఈ సమస్త భూమండలంలో ఉన్న ఋషులందరూ నన్ను బ్రహ్మర్షిగా ఒప్పుకోవాలి, అట్లే వశిష్ఠుడు కూడా నన్ను బ్రహ్మర్షిగా గుర్తించాలని అంటాడు. ఇక దేవతలందరూ పోయి ఎందుకంటే ఆయన తపస్సు ఘోరంగా ఉంటుంది అనమాట, ఆ వేడికి అన్నీ మష్ అయిపోతుంటాయి, ఇంక ఇట్లా చేస్తే మొత్తం దేవలోకం అన్నీ ఖరాబ్ అయిపోయి మష్ అయిపోతాయని ఇక వశిష్ఠుడి దగ్గర పోయి కూడా వేడుకుంటారు. ఇక దాంతో వశిష్ఠుడు కూడా బ్రహ్మర్షిగా ఆమోదిస్తాడు విశ్వామిత్రుని. ఇక ఇద్దరు హ్యాపీగా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు అనేసి ఈ శతానందుడు గౌతమముని పెద్ద కొడుకు అట్లా కథ చెప్పి ముగిస్తాడు విశ్వామిత్రుడి చరిత్ర. ఇక మల్ల తెల్లారి ఈ జనక మహారాజు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఈ రామలక్ష్మణులకి స్వాగతం పలికి వీళ్ళెంతో గొప్ప పురుషులు అట్లాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చిరంటే ఏదో విశేషం ఉంటుంది ఏందో చెప్పండి గురువర్య అని విశ్వామిత్రుడిని అడుగుతాడు. విశ్వామిత్రుడు నవ్వుతూ నీ దగ్గర చాలా ఏండ్ల నుంచి నువ్వు మొక్కుతూ ఉన్నావు కదా, ఒక గొప్ప ధనస్సు ఉంది కదా, దాన్ని చూడాలనుకుంటున్నారు. జనక మహారాజు ఈ ధనస్సు పరమశివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగించిండు, అట్లే దేవతల పైన కూడా దండయాత్ర చేస్తే దేవతలు భయపడి ఆయనని శాంతింపజేసిరు. ఆ తర్వాత నా పూర్వీకుడు అయినటువంటి నిమి మహారాజు ఆయన కొడుకు జ్యేష్ఠపుత్రుడు దేవపుత్రుడికి ఇచ్చిరు, అటు నుంచి అట్లా మాకు వచ్చింది అనేసి చెప్తాడు. ఇక ధనస్సు కథ చెప్పినాక ఇంకో కథ చెప్తాడు. నేను ఒకసారి నాగలి దున్నుతూ ఉన్న బంగారు నాగలితోటి యజ్ఞం చేద్దామనేసి నాకు ఆ సాలు లోపల ఒక పాప దొరికింది. అయితే నాగటి చాలునే సీత అంటారన్నమాట, ఆమెని సీత అని పేరు పెట్టి నా బిడ్డలాగానే నేను పెంచుకుంటున్నా, ఆమె ఇప్పుడు చాలా పెద్దగా అయింది, ఆమెని పెళ్లి చేసుకోవడానికి ఎంతో రాకుమారులు వస్తే ఈమె చాలా గొప్ప వనిత కాబట్టి ఈమెని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా గొప్పలు ఉండాలి, ఎవరైతే ఆ ధనస్సును ఎత్తుతారో వాళ్ళకే ఇస్తానని చెప్పినా ఎవ్వరూ చేయలేకపోయారు, రాముడు ఎట్లాగో అది చూడాలనుకుంటున్నాడు కదా, ఒకవేళ దాన్ని ఎత్తితే నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తా అనేసి అంటాడు. ఇక అప్పుడే చాలామందిని పిలిచి ఇక దెమ్మంటూ 500 మంది బలంకలలు ఆ ధనస్సు ఉన్న రథాన్ని పట్టుకొచ్చి నెట్టుకుంటూ చెడబెడతారు. ఇక ఈ రాముడు మెల్లగా పోయి ఇట్లా చిన్నగా ఇట్లా పట్టి లేపుతాడు, లేపి దాన్ని ఇట్లా వంచి ఇరిసేస్తాడు. ఇక అది ఇరిసేసేసరికల్లా అందరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు, జనక మహారాజు కూడా. ఇక నా కూతుర్ని ఇస్తాను అనేసి చెప్పేస్తాడు అంతకుముందు చెప్పినట్టే. ఇంకా దాంతో సరే ఈ రామలక్ష్మణుడు వాళ్ళ నాన్నగారు కూడా కావాలి కదా అనేసి దశరథ మహారాజుకి ఆహ్వానం పంపిస్తాడు. ఎవరు? జనక మహారాజు. మరి ఆహ్వానం పంపించాక దశరథుడు వచ్చిందా పెళ్ళి అయిందా, ఇంకేమేం జరిగిందనేది రేపు చూద్దాం మనం. అందరికీ శుభరాత్రి.